ಶ್ರೀಗುರುಗಣಪತಿವಾಣಿ ಹಯಕಂಧರ ದತ್ತ ದಕ್ಷಿಣಾಸ್ಯನ ಚರಣಸ್ಮರಣಂ ಅವಿದ್ಯಾಹರಣೀಕರಣ ಸಚ್ಚರಣಂ ಗುರುರ್ಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರುಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀಗುರವೇ ನಮಃ. ನಾರಾಯಣ ಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ. ಏನಾಡೇ ಮೋ ಭವತ್ಪದಾಬ್ಜಮುಲನು ಎಂತೆ ಪಟ್ಟು ಕೊನ್ನಾಡಮೋ ಹಾನಾಡೇ ಚರಿತಾರ್ಥ ಜನ್ಮುಲಮು ಮೇ ಮೈನಾರಂ. ಎಟ್ಲೇ ನೀ ಬಾಬು ನೀ ದೃಷ್ಟಿಪದ ತ್ಯಜಂಪವು ಎಟುಲಾ ಪೋನೀಕ ಪ್ರೇಮಿಂಚಿ ಸುಜ್ಞಾನಂ ಬೀಗಲ ಸತ್ಯಮೂರ್ತಿ ವಿಗದ ಪ್ರೇಮ ಮೂರ್ತಿ ವಿಗದ ಕಾಳಿ ಪ್ರಸಾದ ಗುರು ಪ್ರಭು. ಸತ್ಸಂಗತ್ವೇ ನಿಸ್ಸಂಗತ್ವಂ ನಿಸ್ಸಂಗತ್ವೇ ನಿರ್ಮೋಹತ್ವಂ ನಿರ್ಮೋಹತ್ವೇ ನಿಶ್ಚಲತತ್ವಂ ನಿಶ್ಚಲತತ್ವೇ ಜೀವನ್ ಮುಕ್ತಿ. ಓಂ ನಮೋ ಬ್ರಹ್ಮಾದಿಭ್ಯೋ ಬ್ರಹ್ಮವಿದ್ಯಾ ಸಂಪ್ರದಾಯಕರ್ತೃಭ್ಯೋ ಹಂಸಋಷಿಭ್ಯೋ ಮಹದ್ಭ್ಯೋ ನಮೋ ಗುರುಭ್ಯಃ ಸರ್ವೋಪಪ್ಲವರಹಿತಃ ಪ್ರಜ್ಞಾನಘನಃ ಪ್ರತ್ಯಗರ್ಧೋ ಬ್ರಹ್ಮೈವಾಹಮಸ್ಮಿ ಬ್ರಹ್ಮೈವಾಹಮಸ್ಮಿ ಬ್ರಹ್ಮೈವಾಹಮಸ್ಮಿ. ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಸರ್ವೇಭ್ಯೋ ಮಹಾಭಕ್ತೇಭ್ಯೋ ನಮಃ. ಸದ್ಗುರುದೇವುಲ ಅನುಗ್ರಹంతో వారు నడిపిస్తున్నటువంటి కాలము వేగంగా నడుస్తూ ఉంటే కాలంతో ముడిపడి ఉన్నటువంటి మనం కూడా చాలా చాలా వేగంగా ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాం. మనం కొన్నాళ్ళు బొమ్మలన్నీ తాను బ్రహ్మనేనని గుర్తించేంత వరకు ఇవన్నీ కూడా దైతకలాడుతూనే ఉంటాయి. ఏం చేసినా తన జీవితానికి సార్థకత కాదు. నేను చాలా పనులు చేస్తున్నాను, ఎన్నెన్ని చేస్తున్నాను, అసలు ఖాళీయే ఉండటం లేదు అని సంపాదనకో లేకపోతే ఆయా ధర్మాలకి, ధర్మం ఉన్నది అక్కడ తప్పకుండా చెయ్యాలి, ఎవరి ధర్మాన్ని వారు ఆచరించాలి తప్పకుండా, విషయాన్ని మనందరం కూడా గమనించాలి. ఎవరికి వాళ్ళకి దానిలో ముఖ్యంగా మనం కాలాన్ని కోల్పోయేది ఎక్కడా అంటే, అయితే నిద్రలో లేకపోతే లోకాభిరామాయణంలో. లోకాభిరామాయణం లోకేశ్వరుని యొక్క రామాయణం కాదు, లోకాభిరామాయణం. ఎవరో చిన్న మాట మాట్లాడితే దానికి చెవుకోసుకుని మరీ దాన్ని పొడిగిస్తూ ఉంటాం మనం. వినడమే కాదు అనడం కూడా, వినడము అనడము చేరి ఈ వినడము అనడములో ఎంతకాలం వెళ్ళిపోతుందో మనకి తెలియట్లా. కాలం దానింత అది ప్రయాణం చేస్తుంది, కానీ మన జీవితంలో అటువంటి కాలము మనకి సద్వినియోగం పడకుండా పోతుంది. అందుకని కాలోస్మి లోక క్షయ ప్రవృత్త అని భగవద్గీతలో భగవానుడు చెప్పాడు. లోకంలో కాలమును నేనే, కాలోస్మి లోక క్షయ ప్రవృత్త, లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్త, లోకాన్ని సమంగా అంతకి పంచిపెడుతూ కూడా అన్ని నేనే చూసుకుంటున్నాను అని భగవంతుడు సర్వభారాన్ని తన మీద వేసుకొని తన యొక్క నిజతత్వాన్ని మనకి అనేక రీతుల్లో ఉపనిషత్తులు భగవద్గీత వేదములు వీటి ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామంటే, అబ్బా దేవుడు చాలా గొప్పవాడండి అందుకని చేయగలుగుతున్నాడండి, ఇంకా దేవుడు కాకపోతే ఎవరున్నారండి అని దేవుణ్ణి కూడా భట్టరాజు పొగడతలగా. ఎందుకంటే మనసులో ఆచరించి అనుభవించి చెప్పేటువంటి మాట కాదు అది, అప్పు బాబుగారు ఎంత గొప్పవారండి, అయ్యయ్యో ఎంతమంది భక్తులను రక్షించారండి, అయ్యో ఇప్పటికీ మమ్మల్ని రక్షిస్తున్నారు కదండి, ఎక్కడి నుంచి వస్తుందండి ఆ మాట, ఒకసారి ఆలోచించండి. అన్ని మాటలలోనూ ఈ మాట కూడా మెల్లగా మనం చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. దాన్ని అనుభూతి పొందితే నీకు మాట రాదు. నువ్వు అనే మాటని గురువుల యొక్క మార్గం చూపించేటువంటి దివ్యమైనటువంటి పరమమైన అనుగ్రహం ఉన్నది, ఆ అనుగ్రహాల గురించి మనమే గనక మాట్లాడుకోవాలంటే ఏమొస్తుంది అక్కడ ఆనంద పుష్పాలు వస్తాయి, తర్వాత మనసు అక్కడ ఆగిపోతుంది. ఇవన్నీ కూడా భాగవతుల యొక్క లక్షణము అని మహాత్ములు తెలియజేశారు. భాగవతులు భగవద్భక్తుల యొక్క లక్షణం. కాలం వెళ్ళిపోతుంది, మన జీవితం కూడా గడిచిపోతుంది. ఎన్ని ఏళ్ళు గడిచిపోయింది ఇప్పటికీ మన కళ్ళ ముందే మా గురు సోదరులందరూ కూడా మనకి బై బై చెప్పేసి వెళ్ళిపోతున్నారు. సంతోషంగా వెళ్తున్నారు వాళ్ళ జీవితాలని. వాళ్ళు అయ్యో వెళ్ళిపోతున్నామే అనేటువంటి బాధ మనం ఎవరి దగ్గర చూడలా, అయ్యో ఇంతకాలం బాబుజీ మనకి ఈ జీవితాన్ని ఇచ్చారు, ఇక ఇప్పుడు ఈ జీవితము మీకు కనిపించే జీవితంలో నేను మీ ఇంద్రియాలకి గోచరమయ్యేటువంటి ఆ జీవితం ఇక క్లోజ్ అయిపోయింది. ఇంకెలా ప్రకాశిస్తారు వాళ్ళు, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎలా చూస్తుంటాడు, దేవుడు ఏం చేస్తుంటాడు, దేవుడు ఎలా మనల్ని నడిపిస్తున్నాడు, దేవుడితోనే ఉంటూ దేవుడే పోతాడు. దేవుడంటే ఎవరు, దివ్యమైనటువంటి వాడు అని మనం రాస్తూ దివ్య శ్రీ అని రాస్తుంటారు కదా, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి రాయాలంటే. అంటే దివ్యశ్రీ అంటే ఏంటి, పొగడత? అదేమన్నా వాళ్ళకి పొగడత దివ్యశ్రీ అని చెప్పడం అంటే కాదు, అంటే దైవ స్వరూపాన్ని పొందారు వారు, గురువులను ఆశ్రయించారు కాబట్టి దివ్య లక్షణాలు వారికి కలిగి వారు భగవద్ లక్షణాలతో ప్రకాశిస్తారు. అంటే ఉండదు ఒకే ఒక శక్తి అయినప్పటికీ ఆ శక్తియే ఆధారం చేసుకుని ఆ శక్తి తానుగా గురుదేవుడు అనుగ్రహించారు. అక్కడ కూడా మనమేం చేసేది కాదు, నా మనసు నా దేహము నా జీవితం మనం వెంట పెట్టుకుంటున్నాం కాబట్టి మనం చెయ్యాల్సిన మనం ఎప్పుడెప్పుడు ఏదేది ఆచరించాలి అన్నటువంటి ఇది అటువంటి బాధ్యత మన మీద ఉన్నది. మనం మీద వేసుకుంటున్నాం, మనం నేను పిల్లలము, ఫలానా వాళ్ళ భర్తలము అని ఫలానా వాళ్ళ భార్యలము, ఈ విధంగా చెప్పుకుని వెళ్తున్నామేమో. బాధ్యత మీద వేసుకుంటున్నాం కనుక తప్పకుండా ఆత్మసేవ చేసి తీరాలి. చేయగా చేయగా మనకేమవుతుంది, నీ సత్యం అటువంటి సత్యమైనటువంటి ఆ విషయంలో సత్యం అనేటువంటి దానిలో అది వేరు కాదు, సత్య స్వరూపమే ప్రకాశిస్తుంది దాని సత్సంగం. అలాగే మా గురు సోదరులు, అది పేరుకి చెప్పాలి కాబట్టి వారి నామధేయం ఏది ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎక్కడున్నారు, భగవత్ స్వరూపమే అయి ఉన్నారు. కానీ వారికి ఏంటి పేరు, మనం బ్రతుకున్నాం కదా, ఎవరైనా చెప్తే మన అడ్రస్ చెప్పం. మనం కొండ రామరాజు గారు చిన్నగా పేరు పెట్టుకున్నారు, కొండ రామరాజు గారు. ఆయన చాలా కొద్దిమంది అంటే మధ్య మధ్యలో చాలా బాగా తెలుసు అందరికీ, కానీ కొంతమందికి మాత్రం తనే చెప్పుకునేవాడు పాపం. అన్ని నవ్విస్తూ కవిస్తూ ఉండేవాడు. ఆయన మాట్లాడుతుంటే చాలా నవ్విస్తూనే అందరినీ కూడా, లేకపోతే భయపడి ఆయన దగ్గరికి వెళ్ళేవారు. అయితే అంత భయంకరంగా ఉండేవాడు, లేకపోతే అంత నవ్విస్తూ ఉండేవాడు. ఫోన్లు చేసి అమెరికా వాళ్ళతో కూడా చెప్తున్నాడు, నేనమ్మా నేను మాతాజీతో మాట్లాడి అంటే ఎవరండి మీరు, కాళక మొగుణ్ణి అంటే ఇక్కడి వెళ్ళి ఆఖరికి ఆమె పాట పాడుతున్నా సంకీర్తన చేస్తున్నా ఒక కంట ఒక చెవికి పెట్టి ఉంచుతున్నవాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమాత్రం పాడే విషయంలో తేడా వచ్చినా చెబట్లు పడుతుంది కాళకి. కానీ భగవంతుడి దయా అనుగ్రహం చూడండి, పాపం వారికి పెద్ద వయసే కాదనడు కానీ ఇప్పుడు 96 ఏళ్ల వాళ్ళని 94 ఏళ్ల వాళ్ళని కూడా ఎంత బాగా చూసేస్తున్నాము. అసలు 86 ఏళ్ల వాళ్ళు ఎంత బాగా వాళ్ళు సంచరిస్తున్నారో, తిరగలుగుతున్నారో. వాళ్ళకి అలాగ సంచరించడానికి కారణం ఏంటి అంటే భగవన్ నామస్మరణ. భగవంతుని ఆశ్రయించారు వాళ్ళందరూ కూడా. భగవంతుని ఆశ్రయించడం చేత, భగవతత్వ విచారణ చేయడం చేత వాళ్ళకి జీవితంలో ఏళ్లతో సంబంధం లేదు. మనకి శతకాల్లో కూడా వస్తుంది కదా, కలలు నిరిసినంత మాత్రం చేత మనసులు మెరిగిన తలపులు మూడులవునా, తలపులు మూడులవునా, తలలు బోడులైన. ఇప్పుడు బోడీ ఉండే దానంతా ఎందుకు అవుతుంది, కానీ ఆ ఉన్న తెల్లదానాన్ని కూడా రంగులు పూసుకొని దాని అష్టకష్టాలు పడుతుంటే ఒకవేళ తల నిరిస్తే మాత్రం మన వయస్సు మనకి ఎంత గుర్తు చేస్తున్నా మనస్సుకి వృద్ధాప్య దశ వచ్చిందా. మనస్సు భగవంతుని యొక్క దివ్య చరణారవిందములందు నిలబడిందా. అందుకని వారు నిజంగా ఒక రకంగా రామరాజు గారు అంటే మా గురు సోదరులు అంటే చాలా, ఎందుకంటే కుంతేవులు ఏదో విధంగా ఇక్కడ అట్టే పెట్టాలి అని చూసేవారు. వారి తండ్రి గారు ఉంటూ ఉండేవారు, కొంచెం వారికి తండ్రి గారు అంటే చాలా భయం. తండ్రి గారి ఆజ్ఞ వారు ఎలా అంటే అలా నడుచుకోవడం. మళ్ళా మాట్లాడితే ఏదైనా కొంచెం వారికి ఇష్టమైన పని అనుకుంటే చెప్పకుండా వచ్చేసి మళ్ళా తెల్లవారు పాటికి మంచం మీద పడుకుని ఉండేవాడు. అక్కడ రాత్రులు వచ్చేవాడు నక్కని చెర్లు అంటే అప్పటి నుంచి శివ సాంప్రదాయం ఎక్కడికి పోతుంది. ఆయన రాత్రులు వస్తుండేవాడు. మనకి కూడా గురుదేవులు ఆరాధనా కార్యక్రమాన్ని రాత్రులు చేస్తుండేవాడు. ఎలాగంటే ఎప్పుడైనా 11 తర్వాతే ఆరాధన ఉంది అంటే 11 తర్వాత చేయాల్సిందే. 11 తర్వాత చేస్తూ పొద్దుటి నుంచి కూడా ఉండగలిగినటువంటి వారికి ఏది ఏదో కాస్త ఏదో ఒకటి తాగి తినకుండా ఉపవాసం ఉండి అంత గొప్పగా జరిగేది ఆరాధన అంటే. అంటే ఎవరి శ్రద్ధ వారే తీసుకోవాలి ఇక్కడ శరీర ఆరోగ్యాన్ని బట్టి. అలా జరిగేటువంటి ఆరాధనకు అని నివేదన చేసేసుకునేవారు. చేసేసుకుని అనుకోకుండా మధ్యలో దూరి ఏ లారీ లెక్కో ఏదో బస్సు ఎక్కో లేకపోతే కార్లు ఉన్నా కూడా కార్లో వచ్చేవారు కాదు. ఆ రాత్రి కూడా దిగేవారు ఆయన. దిగగానే ఆయనకి ఎప్పుడు బాబుజీ రెడీగా నీకోసమే కూర్చున్నాను రాము అన్నట్టుగా తలుపులు తీసి పిలవండి అంటుండేవారు. మళ్ళా స్వామివారితో మాట్లాడటం ఆరాధన ఉంటే అనుకోకుండా దొరికినటువంటి ఆరాధన కార్యక్రమాన్ని దర్శించడం, ప్రసాదం తీసుకోవడం, తిరిగి మళ్ళా అదే రాత్రి మళ్ళా ఎలా వచ్చాడో మళ్ళా అలాగే వెళ్ళిపోయి వాళ్ళ నాన్నగారు రాముడు రామం వచ్చాడా ఎక్కడున్నాడు అంటే ఇక లేవలేదో లేకపోతే ఇక్కడే ఉన్నాడు అని అనిపించుకునేవాడు. అంటే సంసారాన్ని కూడా అక్కడ మాట రానియకుండా గురుదేవుడికి ఇక్కడ మళ్ళా తన మనస్సులో ఉన్నటువంటి ఆవేదనని తీరకపోతే ఇక్కడ ఆవేదన ఉంటుంది కదా అలాగ రావటం, గురుదేవులు కూడా అనుగ్రహించడం. అలాగే ఎంత రాత్రి వచ్చినా కూడా చెప్తున్నారు అమ్మడు తీసుకువెళ్ళి కొంచెం భోజనం పెట్టు, భోజనం చేయలేదంట అంత అర్ధరాత్రి భోజనం పెట్టి ప్రసాదం పెట్టి పంపించేవారు గురుదేవుడు. నీ చాలా ధన్యజీజి అప్పుడు అప్పటి కాలంలో ఉండడానికి చాలా వారికి అవకాశం తక్కువ. ఎందుకంటే పెళ్ళవక ముందు కాళిక బాగా వాళ్ళ నాన్నగారు తిప్పారు ఆమెను కూడా సంకీర్తనలకి వాటికి ఎన్ని చోట్లకి వెళ్ళిందో ఎక్కడెక్కడ సంచరించిందో మహాత్ములు అవధూతంగా సరస్వతి స్వామిజీ వారితో కాని మరి అలాగే బాబుజీ వచ్చారంటే బాబుజీ దగ్గరికి కానీ అలాగ పంపిస్తూ తీసుకొస్తూ ఉండేవారు వాళ్ళ నాన్నగారు కూడా. కాకపోతే ఒక విశేషం ఏంటంటే తండ్రి గారు ఈశ్వరరాజు గారే, మామగారు కూడా ఈశ్వరరాజు గారే, ఇద్దరు ఈశ్వర స్వరూపమే. అక్కడ ఇద్దరికి భక్తి లేదా అంటే చాలా భక్తి, ఇద్దరికి భక్తి కానీ ఉపాధి స్వభావాలు కొన్ని ఉంటాయి కదా. అక్కడ ఈశ్వరత్వం ఏం చేస్తుందంటే అక్కడ నిలబడుతుంది, బ్రహ్మగా ప్రకాశిస్తుంది. అది పరబ్రహ్మగా ప్రకాశిస్తుందే తప్ప కాస్త ఏది దేహ స్వభావంలో ఈ దేహవాసన వదిలేసరికి వచ్చేసరికి అక్కడ నా మాటే జరగాలి నేనింటే అన్నట్టుగా మనకి మాత్రం లేవు. ఇప్పుడు సచ్చేరణ ఉన్నాయి, మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం అందరికీ కూడా. అలాగా అప్పుడు అంతకు ముందు చాలా స్వతంత్రంగా ఉంది కాళక్క పెళ్ళైన తర్వాత ఇంటి గోడలుగా ఎంతమందికి భగవద్గీతలు నేర్పించిందో. అప్పుడు రోజు మధ్యాహ్నం పూట పాఠాలు చెప్తుండేది కాళక్క, హార్మోనియం నేర్పిస్తుండేది, ఇవన్నీ మాకు. కాకపోతే అదేంటో మరి తండ్రి గారు కూడా చాలా గంభీరంగానే ఉండేవారు. ఇక్కడ తండ్రి గారి ఇంటికి వెళ్ళి నేర్చుకోవాలన్నా భయంగానే ఉండేది, పెళ్ళైన తర్వాత మామగారి ఇంటికి వెళ్ళాలంటే ఇంకా భయం అయిపోయింది. ఇది తిరిగి తాతగారే పూర్వాశ్రమంలో అయినప్పటికీ కూడా ఎందుకో మరి ఒకలాంటి భయం అక్కడ వెళ్ళి తలుపు కొట్టో లేకపోతే లోపలికి వెళ్ళి కాస్త పాఠం చెప్పి ఇచ్చిన పాఠాన్ని అప్పు చెప్పి మన కొత్త పాఠం తీసుకోవాలంటే అంత భయపడుతుంది. పోనీ దేని గురించి మనం నేర్చుకుంటున్నామంటే ప్రాపంచిక చదువులు కాదు, అది భగవన్ కాస్త హార్మోనియం కాళక్కే నేర్పించారు. అలాగా ఇవన్నీ కూడా చేస్తూ వారు ఒక నిగూఢమైనటువంటి భక్తి ఉండేది అనిపిస్తుండేది ఆయన దగ్గర. బాబుజీ మహారాజ్ అంటే ఎంత భక్తో వారు చాలా నిగూఢంగా బయటికి తెలవనిచ్చేవారు కాదు భక్తిని. మరి ఎక్కడైనా చూడండి కార్యకర్తలుగా కూడా నిలబడితే తనకి గురు సేవయే ముఖ్యం. అప్పటి వరకు అందరినీ కూర్చోబెట్టి ఏది గోత్రనామాలు అందరివి వచ్చినాయా లేవా చూస్తూ వచ్చిన వాళ్ళెవరు రాని వాళ్ళెవరు అందులో పేర్లలో అంత బాగా రాస్తూ కూడా ఎక్కడైనా మాకు ఆ గోత్రాలు చదవడానికి ఏదైనా అక్షరాలు లోపిస్తే తప్పుకుని ఏదైనా అర్థం కాకపోతే వారి దగ్గరుండి చదివిస్తూ అవన్నీ పూర్తయిన తర్వాత సంకల్పం దేనికి, పూజ ప్రారంభానికి. ఏమయ్యా నీ పేరు మరి పూజ ఉంది కదా, మా ఆవిడ ఉంది కదా, నా బదులు మా ఆవిడ ఉంది కదా. కానీ మళ్ళా ఇట్టే వెళ్ళి మళ్ళా అంత దూరం వెళ్ళి ఇంటికి మళ్ళా ఇట్టే వచ్చేవాడు. వెళ్ళి మళ్ళా సరే అప్పు చెప్పేశాను కదా ఆఖరికి తీర్థానికి వెళదాం కొన్ని మంత్రపుష్పానికి వెళ్దాం అని అనుకోకుండా అలా అంత పూజకి కార్యకర్తల చేసుకునేటువంటి గోత్ర మనందరికి కూడా బాబుజీ అనుకునేవారు. వీళ్ళందరూ ఇక్కడ ఉంటే బాగుండును అని. అలాంటి వారు చాలా మంది బాబు అవ్యక్త స్వరూపం అయిన తర్వాత వారందరూ కదిలి వచ్చి ఇక్కడే నివాసంలో ప్రసాద బాబు యొక్క సన్నిధిలో వారందరూ కూడా గురుదేవుల సన్నిధిలో నిలబడగలిగారు. అటువంటి కార్యకర్తలు దిట్టలు వాళ్ళందరూ కూడా. అదే బాధాకరం ఏంటంటే ఇటు పక్క నుంచి కొంచెం ఇంచుమించుగా ఇద్దరు ఒకటే సైజులో ఉండేవాడు. ఎవరంటే రామరాజు గారును రమణ అన్నయ్య ఇద్దరు ఒకటే సైజు ఇంచుమించుగా. అదేంటో మనని పరీక్ష చేస్తున్నారేమో బాబుజీ తెలియదు కానీ అప్పుడే ఈయన వెళ్ళిపోయి ఏది ప్రథమ వార్షికోత్సవం చేసుకుంటున్నాం మనం. మరి వారిది కూడా కొన్ని నెలలు గడిచిపోయి నిన్న కాక మొన్న అన్నట్టుగా ఉంది. మనం ఇంకా చూస్తూనే ఉన్నామా? భీమరంలో ఆ పుస్తకం ఓపెన్ అవ్వడానికి పడిన ఆయన ఆవేదన, ఆ పుస్తకం అయ్యింది ఆయన ఏదో చాలా తేలికైపోయారు. అలాగే ఎవరిని కూడా మరణ వేదన అనేటువంటిది తెలవనీయకుండా ఇది శరీర బాధే, శరీరానికి ఏదో రుగ్మత అది, అలాగా దీన్ని అనుభవించడమే తప్ప అయ్యో నేను భరించలేకపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను అన్న మాటలు మనకు ఆశ్రమంలో బాబును ఆశ్రయించినటువంటి వారి దగ్గర ఇక్కడ కూడా మనం చూడాలి. అది వారి యొక్క అనుగ్రహం అంటే. అందుకని వెళ్ళేటప్పుడు నీ స్మరణ జరిగితే చాలు అని మన పెద్దవాళ్ళందరూ ఎలా అయితే అనుకున్నారో అదే విధంగా నిరంతరము భగవన్ నామస్మరణ చేసుకుంటూ భగవంతుడిని తలుచుకుంటూ మనకి కూడా ఇంకెక్కడైనా లోపం అయితే మీరు కూడా చెయ్యండి అంటూ ఆ విధంగా మనకి ఈ సంవత్సరంలో ఉన్న పెద్దవాళ్ళిద్దరూ కూడా బాబుజీలో ఎక్కడికి వెళ్ళిపోయారు? అప్పుడు కనిపిస్తూ చేయించుకున్నారు, ఇప్పుడు కనిపించకుండా చేయించుకుంటారు, కనిపించకుండా చేయించుకుంటారు సేవలు. ఇందుకి ఎక్కడికి వెళ్ళింది ఈ రూపము? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ ప్రకాశిస్తోంది? ఎందులో లయించిపోతుంది? ఇదంతా యొక్క మీరు ఈశ్వర తత్వం తీసుకుంటే ఈశావాస్యమిదం సర్వం వ్యక్తించ జగత్యాం జగత్ అని ఇది ఈశావాస్య ఉపనిషత్తు చెప్తోంది. ఈశావాస్యమిదం సర్వం ఈశావాస్యం, ఇదగం సర్వం ఈశావాస్యం అంటే ఉన్నదే ఈశ్వరుడు అన్నప్పుడు నీ దౌర్భాగ్యమేమో నా పేరు ఫలానా అండి, నేను ఇన్ని కేజీలండి, ఫలానా తాలూకా అండి అనేటువంటి దేహ విషయం నీకు గుర్తుండిపోతోంది అంటే అది నీ దేహమాసన. అంతేగాని భగవంతుడు మనకి అందించకుండా లేడు. నారాయణుని తీసుకుంటే నారాయణే చెప్పాడు ఇదంతా నా వల్లనే వస్తోంది అని. కైవల్యోపనిషత్తు తీసుకుంటే చెప్తోంది మయ్యేవ సకలం జాతమని కైవల్యోపనిషత్తు. గురుగీత కూడా చెప్తోంది అమ్మగారు గురుదేవుడు ఆయన తపస్సు చేస్తున్నాడే ఈశ్వరుడు, ఈశ్వరుడిని అందరూ ఈశ్వరుని గురించి తపస్సు చేస్తూ ఉంటే ఈశ్వరుడు ఎవరి గురించి తపస్సు చేస్తున్నాడు? మనందరికీ కూడా చిన్నతనంలో లింగాలే కనిపించాయి. ఎక్కడికెళ్ళినా ఈశ్వరుడు అంటే లింగాకారంలోనే కనిపించేవాడు. కానీ ఈ మధ్య కాలంలో చాలా వరకు అందరూ కూడా ఆ రూపనామాలకి ముడిపడిపోయి ఆయన కూడా బయటికి లాక్కొచ్చి ఏమండి ఈశ్వరుడు యొక్క విగ్రహాలు పెడుతున్నారు, మూర్తులు పెడుతున్నారు. కానీ ఎలా ఉంటాయి ఈశ్వరుడు విగ్రహాలు? చూస్తున్నాం కదా, అంటే లింగాకారంలో ఎలా ఉన్నాడో ఈశ్వరుడి మూర్తి అక్కడక్కడ మనకి కనిపిస్తున్నా ఎలా ఉంటున్నాడు? తపస్సు చేసుకుంటూ ఉంటాడు, ధ్యాన ముద్రలో ఉంటున్నాడు ఈశ్వరుడు. ధ్యాన ముద్రలో ఈశ్వరుడు ఉంటూ ఉంటే అమ్మగారిని అందరూ అడిగారు, ఏంటమ్మా అందరూ ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, ధ్యానాలు చేస్తున్నాం, తపస్సు చేస్తున్నాం, ఈశ్వరుడు ఒక్కడే మాకు దిక్కు అని. మరి మీ వారు చూస్తే ఎప్పుడు చూసినా ధ్యానం చేసుకుంటూ ఉంటాడేంటమ్మా అని వెళ్ళి అమ్మగారిని అడిగారు. మన మాటలు తీర్చేది, మన కావలసిన సందేహాన్ని నివృత్తి చేసేది జగన్మాత పార్వతీదేవి కాబట్టి పార్వతీదేవిని ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించేసరికి అమ్మగారు సమయం చూసి ఈశ్వరుని సన్నిధికి చేరి, అయ్యా సర్వజనులు ఈ జగత్తంతా కూడా నీ గురించి తపస్సు చేస్తూ ఉంటే నువ్వు ఎవరి గురించి తపస్సు చేస్తున్నట్టు అని ఏమని చెప్పింది? జగత్తంతా నీ గురించి, నువ్వు ఎవరిని తపస్సు చేస్తున్నావు అని జగత్తంతా ఎదురు చూస్తోంది. మేమంతా స్వామిని ధ్యానం చేస్తూ ఉంటే స్వామి ఎవరి గురించి ధ్యానం చేస్తున్నారు అని అడుగుతోందయ్యా జగత్తంతా. అనుగ్రహించి నాకు ఏది కాస్త తత్వానికి దేని గురించి చేస్తున్నావో చెప్పమంటే, ఆయన అంటాడు, శివుడు నేను చేసేటువంటి ఈ ఉపాసన ఉంటే చాలా నిగూఢమైనటువంటిది దేవి, ఎంత చెప్పినా కూడా రహస్యాది రహస్యమైనటువంటిది, అంత తొందరగా తెలిసేటువంటిది కాదు, మాటల సముదాయం కాదది, అది గురుతత్వం, అది గురుదేవుల గురించి చేస్తున్నా నేను తపస్సు. ఇంతకీ ఎవరా గురువు? రూపనామక్రియారహితమైనటువంటి వాడు ఎవరా గురువు అంటే, గురు శక్తి అన్నిటికన్నా గొప్పది, ఆ శక్తిని ఆరాధన చేస్తే తప్ప ఈ జగత్తు ఉద్ధరింపబడేది లేదు. అన్ని దేవుడికి వెళ్ళి పూజలు చేయమంటే చేస్తావు, కానీ ఆ దేవుడి గురించి నువ్వు ధ్యానం చేయమంటే మనస్సు నిలబడటం లేదు అంటావు. ఆ మనస్సు నిలబడటం కోసమే ఈ తత్వాన్ని గురించి ఆచరి విచారణ చేయాలి అని అప్పుడు జగన్మాత ఏది చెబుతూ స్వామి అంటారు, ఇది ఎంత చెప్పినా చాలా గుహ్యాది గుహ్యమైనటువంటిది, రహస్యాది రహస్యమైనటువంటిది, నువ్వు అడిగావు కాబట్టి ఆయన చెప్పడంలోనే చూడండి, నీకు నాకు భేదం లేదు, నీవు నాలో సగభాగానివి, కాబట్టి నువ్వే అడిగావు గనక నాలో సగభాగానివి అయి ఉన్నావు కాబట్టి దేవి నీకు అటువంటి రహస్యాన్ని తెలియజేస్తున్నాను అంటాడు. అంటే భేదముందా అక్కడ? భేదం లేదు. నువ్వు ఈశ్వరతత్వాన్ని లింగాకారంలో నువ్వు కొలిస్తే ఆ ప్రభు యొక్క అనుగ్రహం ఎంత గొప్పదో ఆకారంలో ప్రకాశించేటువంటి అమ్మ మనకు అందజేస్తుంది. లేదు, పురుషోత్తమ తత్వాల్లో భగవంతుడు పురుషోత్తముడే ప్రకాశిస్తూ ఉంటే ఏది అమ్మ ప్రకృతికి అధినేత్రి అయ్యి ఈ ప్రకృతిని గురించి, ప్రకృతి యొక్క శక్తిని గురించి మనకి ఉపాసనా మార్గంలో మనకి తెలియజేస్తుంది. అందుకని ఎవరది ఏది కాకుండా ఉన్నది, అందుకని అన్నిటికన్నా గురుతత్వం చాలా గొప్పది. దేవుళ్ళందరికంటే కూడా నీకు నిజంగా దేవుల్లో ఉన్న దివ్యత్వాన్ని నువ్వు అనుభవించాలి అంటే ఎవరు కావాలి అక్కడ? దేవుల్లో ఉన్న దివ్యత్వాన్ని నువ్వు తెలుసుకోవాలంటే గురుదేవుడు కావాలి. అంటే దేవుని కంటే కూడా గురుదేవుడు చాలా గొప్పవాడు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావు, నమస్కారం పెట్టుకుంటావు, తిరిగి వచ్చేస్తావు, నువ్వు అనుకుంటావు, ఆలాపన చేస్తావు, నీ ప్రేమే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. నాకు దేవుని యందు ఎంత ప్రేమ అంటే ఎంత విశ్వాస నమ్మకం ఉంటుందో ఆ నీ విశ్వాసం నమ్మకమే అక్కడి నుంచి మళ్ళా, కానీ ఇక్కడో గురుదేవుడి దగ్గర నీ సత్తా గురుదేవుడిని ఆశిస్తేనే తెలుస్తుంది. అక్కడ పరీక్షలకు మనం లొంగాలి, పరీక్షలకి మనం అందరం కూడా దాస్యం చేయాలి. ఆ పరీక్షలకు మనం ఏం చేయాలి? ప్రభు యొక్క కరుణే నన్ను దాటిస్తుంది అని అక్కడ ఉంటే తప్ప, లేకపోతే గురుదేవుడు పెట్టేటువంటి పరీక్షలకి మనం దాటుకోవడం చాలా కష్టం. అందుకని నాకు మంత్రం ఇచ్చారు, నాకు మంత్రం ఇచ్చారు, నాకు ఉపదేశం అయింది అని సరదాబడి చేతులు రెండు ఆడిస్తే సరిపోదు. అక్కడ మనం ఎంతవరకు ఆచరిస్తున్నాము? అటువంటి రూపాన్ని దర్శించాలి. అందుకనే దక్షిణామూర్తి స్వరూపాన్ని ఏమన్నారు గురువుల ముఖ్యమైనటువంటిది దక్షిణామూర్తి స్వరూపం. అంటే దక్షిణ దిక్కుగా ఉన్నటువంటి ఈశ్వరుడే దక్షిణామూర్తిగా ప్రకాశిస్తుంది. అందుకని గురుమూర్తి స్మరే నిత్యం గురోర్నామ సదా జపే గురోరాజ్ఞాం విత్రువీత గురో అన్యం నభావయే. గురుమూర్తిని స్మరే నిత్యం, నిత్యము గురుమూర్తిని స్మరణ చేస్తున్నామా? ఎవరి గుండెల మీద వాళ్ళే చేసుకుని చెప్పుకోండి, ఎందుకంటే బయటికి చెప్పక్కర్లా, ముఖాలే చెప్పేస్తూ ఉంటాయి. మనలోకి మనం వెళ్ళి స్మరిస్తే మన సత్తా ఎంతో మనకే తెలుస్తుంది. గురుమూర్తిని స్మరే నిత్యం 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 గురుమూర్తిని స్మరణ చేస్తున్నామా? గురుమూర్తిని స్మరే నిత్యం గురో నామ సదా జపే సదా. ఇక్కడ నిత్యము అన్నాడు, అక్కడ సదా అన్నారు స్వామి వారు. గురుమూర్తి స్మరే నిత్యం గురో నామ సదా జపే సదా. ఎల్లప్పుడూ గురుదేవుల యొక్క నామాన్ని జపం చేస్తున్నామా? జపం చేస్తున్నామా? మనం బాబు మాట గురుదేవులు మనకి ఏం చెప్తుండేవారు, జపమాల తిప్పొద్దని చెప్పలా, జపమాల నీకు చెయ్యాలనిపిస్తే జపమాల పట్టుకుని జపం చెయ్యి, కానీ కొలికి పూస కోసం చూడ. జపమాల పట్టుకున్నటువంటి వారు దేనికోసం చూస్తారు? కొలికి పూస ఎప్పుడు వస్తుందా అని. అంటే కొలికి పూస వస్తే దాన్ని కూడా ఇన్ని తావళాలు అని పెట్టుకుంటారు. అంటే నేను 5 తావళాలు తిప్పా అంటే 500 జపం చేశా, 10 తావళాలు తిప్పా అంటే ఒక్కొక్కసారి కొలికి పూసకు వచ్చినప్పుడు ఒక్కొక్క లెక్క పెట్టుకుంటూ ఉంటే ఇప్పుడు మన మనస్సు దేని ఎందు ఉన్నట్టు? జపమాల కొలికి పూస మీద ఉన్నట్టు. మరి శివుడు ఏమయ్యాడు అక్కడ? నీ గురుదేవులు ప్రసాదించినటువంటి ఉపాసన మహామంత్రం ఏమైంది అక్కడ? అందుకని మనకి గురుదేవులు చెప్పింది ఏంటి? జపం చెయ్యి, చేస్తూ చేస్తూ ఏదో ఒక ఏది ఏదో ఒక రుద్రాక్ష దగ్గర నీ మనస్సు నిలిచిపోవాలి. నిద్ర కాకూడదు, చేతిలోంచి రుద్రాక్షమాల పడిపోకూడదు, దానికి గౌరవం ఇవ్వాలి. ఏదో ఒక పూస దగ్గర నీ మనస్సు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివ పంచాక్షరి అవ్వచ్చు, లేదు నారాయణ యొక్క అష్టాక్షరి మహామంత్రం అవ్వచ్చు, లేదు షోడశాక్షరి మహామంత్రం అవ్వచ్చు. నిద్రలో వస్తుంది నీకు, హలో వాసుదేవ వాసుదేవ, లేకపోతే లేనంటారు, వస్తే నిద్రపోతారు ఎలా? అందుకని ఇక్కడ ఏంటది, ఇక్కడ నిత్యం చెప్పే గురునామ సదా చెప్పే. మాయ కూడా చూస్తూ ఉంటుంది, ఎప్పుడు నువ్వు ఖాళీగా దొరుకుతావా, నువ్వు ఖాళీగా దొరికితే నాకు బలవేగా ఉంటుంది అని మాయ వెంటబడి అది కూడా చూస్తూ ఉంటుంది, ఎప్పుడు దొరుకుతామా దానికి అని. ఎందుకు దొరకాలి మనం? మనం ఎందుకు దొరకాలబ్బా? మన గురుదేవులు అంత గొప్పవారైనప్పుడు మనం ఎందుకు దొరకాలి? మనం దొరకకూడదు, దానికి అసలు చెక్కనే కూడదు. మనం గురు నామ సదా జపే, గురుదేవుల యొక్క నామాన్ని సదా జపే. జపే అంటే ఆ తావళమే ఉండక్కర్లా, జపమాలే ఉండక్కర్లా, నువ్వు స్మరణ చేయటం, నామాన్ని జపించుకోవటం. గురు నామ సదా జపే, గురు ఆజ్ఞాం ప్రకృవీత. ఈ రెండు కూడా గురువు ఆజ్ఞ మీదే ఉన్నాయి. మీరు ఆలోచించండి, గురుదేవుల ఆజ్ఞే కదా మనకి చేసింది. మీరు ప్రపంచం గురించి ఎందుకు చూస్తారు? ఎవరో వస్తుంటే నువ్వెందుకు అటు చూస్తావు? నీకేంటి అవసరం అక్కడ? మాయ అదే, ఇన్ని కేజీల మనిషికి ఎంత మాయో. ఏది గురువు ఆజ్ఞాం ప్రకృవీత, గురుదేవులు అంటుండేవారు. వారు ఎవరినో చక్కబెట్టడం కోసం, ఉత్తర కుమారుడు లాగా లేచామయ్యా అని అనగానే ఉన్న తెలకాయలన్నీ ఆయన వైపు చూసేవి వెనక్కి. చూసారా, ఇందాక నుంచి చెబుతుంటే నా వైపు చూస్తూ ఇప్పుడు నీలా అనేసరికి మీరు అటు తిరిగి చూసారే, ఎంత మాయా! అదే మాయా. గురుమూర్తి స్మరే నిత్యం, గురో నామ సదా జపే, గురురాజ్ఞాం ప్రకృవీత. అది మనం కావాలి. గురుదేవుల యొక్క ఆజ్ఞని మనం పుర్వీత ఆచరిస్తున్నామా, చేస్తున్నామా? ప్రకృవీత అంటే ప్రకృష్టంగా చేస్తున్నామా మనము? ప్రకృష్టంగా చేయడం అంటే అసలు మనకి భిన్నంగా ఉందా ఆజ్ఞ? మన జీవితాలు ఎవరు ఆధారం చేసుకుని బతుకుతున్నాయి? అందరికీ తెలుసు, గురుదేవుల అనుగ్రహం ఉండబట్టి ఏది మన ఇంద్రియాలన్నీ కూడా ఇప్పటికీ ఈ విధంగా పని చేస్తూ ఈ ప్రపంచంలో జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాయి. ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అక్కడ ఆజ్ఞా ప్రకృవీత చేసేటువంటి పనులలో, ఆలోచనలో ఎంతవరకు మనం చేయగలుగుతున్నాము, ఎంతవరకు మనం ఆచరించగలుగుతున్నాము గురుదేవులు చెప్పినటువంటి మాటని. అందుకని గురో ఆజ్ఞాం ప్రకృవీత గురురణ్యం నభావ, గురురణ్యం నభావయే అండర్లైన్ చేసుకోవాలట. గురుదేవుల కన్నా అన్యమైనటువంటిది ఎవరు లేరు. ఇక్కడ ఇదే చెప్తోంది పార్వతీదేవి, గురుదేవుడి కన్నా ఇంకొకటి లేనే లేదు అనేటువంటి విషయాన్ని అమ్మ చెబుతూ ఇది గుర్తించడమే కష్టము అని సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తున్నాడు. ఒక రూపాన్ని కలిగి గురువులు వచ్చారు అంటే అది పరమేశ్వర స్వరూపం, సాక్షాత్తు నారాయణ స్వరూపం. అటువంటి స్వరూపాన్ని మనందరం కూడా ఆశ్రయించి కూడా ఏదో ఒక దిశలో ఎది గురుదేవులు వచ్చారు, గురుదేవులు తిన్నారు, గురుదేవులకి నేనంటే ఇష్టం. మన మాసపత్రిక చూసారో లేదో చూడండి, ఆ మాసపత్రికలో కాళీప్రసాద్ శతకం వస్తోంది. దానిలో ఎంత మంచి భావన అందులో ఉందంటే, నేను మొన్నప్పుడు ఈ వారం రోజులు అక్కడ గురు వైభవం గురించి చెప్పడం కోసం వెళ్లే ముందు పుస్తకం తీసి చదివితే ఆ అర్థాన్ని గురుదేవులు నాకు ప్రసాదించారు. గురుదేవులు ఒక రూపానికి చెందేవారు కాదు, ఒక రూపంతో కనిపించారు, దర్శనమిచ్చారంటే మనను అనుగ్రహించడం కోసం. మనం ఎందుకంటే ఆ రూపం కనిపించకపోతే ఎలా తెలుసుకుంటాం? నీ గురించి నువ్వు గుర్తించాలంటే చాలా కష్టమే, అది సామాన్యం కాదు. ఆస్తిపాస్తులు దాచుకోమంటే దాచుకోగలవేమో, ఏది లాకర్లో పెట్టుకోవాలంటే వస్తువులు పెట్టుకోగలవేమో, లేకపోతే 1,000 రూపాయలు వచ్చే చోట 10 లక్షలు వస్తుందంటే గబగబా పరిగెత్తి తెచ్చుకోగలవేమో. ఏ ఒక్కటి ఇందులో ఉన్నటువంటివి ఏవి కూడా నీ వెంటబడి నీతో మన వెంట రావటంలో ఏ ఒక్కటి కూడా అవన్నీ ఇక్కడ ఉండిపోయేవే. తర్వాత వాళ్ళందరూ కూడా చాలా చాలా కుటుంబాల్లో చూస్తున్నాం కదా, ఎన్ని కొట్టుకుంటున్నారు, లేకపోతే తిట్టుకుంటున్నారు, కోట్లే ఎక్కుతున్నారు. ఆఖరికి ఆ పెద్దలకి నా కర్మగాని సంపాదించాను వీళ్ళ కోసం అనే మాటను కూడా పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఇంద్రియాలకి కనిపించేవన్నీ కూడా మార్పుతో కూడినటువంటివి. మన జీవితంలోనే మనమే ఎంత మార్పులు చేస్తూ ఇంతవరకు రాగలిగాము. కడుపులో ఉన్నాం అమ్మ కడుపులో అస్థి, పుట్టాము జాయతే, వృద్ధి పొందాము వర్ధతే, అస్థి జాయతే వర్ధతే, పరిణమతే పరిణామం చెందాం, యుక్త వయసు వచ్చింది. అస్థి జాయతే వర్ధతే పరిణమతే అపక్షీయతే, గో మనం ఉన్నాగా పెద్దవాళ్ళమయ్యి కాళ్ళున్నాయి, మెట్టెక్కాలంటే భయం, కాళ్ళున్నాయి మెట్టు దిగాలన్నా భయమే, చేతులున్నాయి బరువుదేది మొయలేని పని. మరి ఒకనొకనాడు 3 మెట్లు విడిచెక్కాము, ఒకనొకనాడు ఎంతెంత బరువులు ఎత్తాము. ఆశ్రమం మొదట్లో ఇంకా ప్లాస్టిక్ రాలా, ఇనుప బకెట్లతో రెండు బకెట్ల నీళ్లు ఏది మేము ఎక్కడుంటే అక్కడికి జారవేయటం, అక్కడ పోయటం, లేకపోతే మొక్కలుండేవి రోజు సాయంత్రం పూట మొక్కలకు పోసుకోవడం. ఎంత సేవ అండి, ఎంత సేవ! అది ఇప్పుడు తలుచుకుంటూ అనిపిస్తుంది. అది కూడా వారిదయ. ఏది పురుషోత్తముడు ఉన్నాడే, గురు పరమాత్మ ఉన్నాడే, వారి అనుగ్రహం చేయించుకున్నది, వారి దయ ఆ విధంగా. మరి ఇప్పుడు ఏమైంది, మన శరీరము, మన బలము నేను అని అప్పుడు అన్నాము, ఇప్పుడు అంటున్నాం, కానీ మార్పులు ఎందులో ఉన్నాయి? మన ఇంద్రియాలలో, మన దేహంలో అనేక మార్పులు వస్తున్నాయి. కాబట్టి ఇన్ని మార్పులతో కూడినటువంటి మన జీవితము ఏ విధంగా పెద్దలు నేర్పించారు మనకి, ఉపాధి స్వభావాలు వేరువేరుగా ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళోనూ మంచితనము, లేకపోతే ఒక భగవన్ నామం యందు రుచి, లేకపోతే భగవతత్వ విచారణ యందు ఆసక్తి, ఇవన్నీ కూడా మనం కలిగి ఉన్నామండి. అందుకని ఇంకా ఇలా ఉన్నాం. వాటిని జారవిడుచుకోలా, వాటి దగ్గర అందరూ కూడా నిలబడే ఉన్నారు. కాబట్టి నాకు ముఖ్యంగా అక్కడ చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, గురుదేవులు వచ్చి ఉండవయ్యా, ఈ పూట ఉంది, ఇదే వెళ్ళొచ్చు కదా అనడానికి కూడా నా దగ్గర ఉంటాడేమోనండి అంటే, రామరాజు గారిని ఆయన అనకలేమ్మా, ఆయన వెళ్ళిపోవాలి, అర్జెంటుగా వెళ్ళిపోవాలి పాప, మళ్ళా తెల్లారిపాడికి ఇంటి దగ్గర ఉండాలి కదా అంటుండేవారు బాబాజీ. అంటే మనం ఎప్పుడు ఏది చేయాలో మన ఇంకొకరి చేత మాట్లాడకుండా, పెద్దవాళ్ళ మనసు కష్టపెట్టకుండా, అలా అర్ధరాత్రులు పగలంతా వాళ్ళు స్వకార్యాన్ని చేసుకుంటూ అర్ధరాత్రులు వచ్చి స్వామి దర్శనం చేసుకుని చాలా ఆసనాల్లో నిలబడేవాడు అండి. అక్కడ ఎన్ని ఆసనాలంటే, ముందర నుంచుని మాట్లాడేవాడు, తర్వాత మోకాళ్ళ మీద కూర్చుని మాట్లాడేవాడు, ఆ తర్వాత మన కింద చతికిల పడేవాడు, మళ్ళా తర్వాత మఠం వేసుకునేవాడు. ఇవన్నీ బాబుజీ దగ్గర మఠం వేసుకునేవాడు. మేమేంటి బాబుజీ ఇంకా నివేదన చేసుకోలేదు, బాబుజీ నివేదనకి టైం అయింది అని వచ్చే ముందే గుమ్మం దగ్గరే చెప్పేవాళ్ళం. అందుకని గుమ్మం దగ్గర చెప్పినటువంటి మాటకి మళ్ళా మేము ఏమంటాము అన్నట్టుగా అన్ని రకాలు చేస్తూ మళ్ళా బాబు వెళ్ళొస్తానైతే అని మేము కూడా అనుకునేవాళ్ళం. అమ్మయ్య ఈయన కదిలి బయటకు వస్తున్నారులే అనుకునే లోపల గుమ్మం దాకా వెళ్ళించి రాము ఇలారా అని మళ్ళా పిలుచుకునేవాడు బాబుజీ. మళ్ళా అదే ఆసనాలు, మళ్ళా అదే ఆసనాల్లో లేవడం. ఇలా కొంతమంది ఉంటూ ఉండేవారు మాకు, ఎవరంటే రామరాజు గారు, రంగరాజు గారు, ఇలాంటి కొంతమంది ఉంటూ ఉండేవారు. వాళ్ళు ఏంటంటే వచ్చి గబగబా పనులు చూసుకుని మళ్ళా గురుదేవులతో చక్కగా భోజనం అందుకుని, నేను అనుకుంటూ ఉంటా ఓ మనం ఏదో చెప్పుకుంటాం కానీ చూడం కదా, పువ్వు వికసించగానే దాని మీదకి ఏమొస్తుంది, తుమ్మిద వస్తుంది, వచ్చి తుమ్మిద ఏం చేస్తుంది, ఆ పువ్వు మీద వాలుతుంది, వాలి దానికి కావలసినంత అది తీసి గ్రహిస్తుంది, గ్రహించిన తర్వాత మళ్ళా అది మళ్ళీ లేచి వెళ్ళిపోతుంది. కానీ ఏదో కొద్దిగా మాత్రమే ఆ ఇది ఆ మాధుర్యాన్ని తీసుకోవడంలో మరిచిపోతుంది, పువ్వు కూడా ముడుచుకుపోతుంది, ముడుచుకుపోతే తిరిగి మళ్ళా బయటకు వచ్చే ఇది లేదు. అందుకే దాని గురించే గురుదేవులు ఇదే విషయాన్ని గురించి, కమల ముఖ రామ భజన కోదియా, 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 लख चौरासी तेरे वीर कर, 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 सुंदर राम भजन बोलिया कमल मुख राम भजन बोलिया कमल मुख राम भजन बोलिया कमल मुख राम खाया पिया सुख से सोया 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 नाहक जन्म गवाया नाहक जन्म गवाया कमल मुख राम भजन ओ दिया कमल मुख राम भजन जामख निस दिन राम नाम नहीं जामख निस दिन राम नाम नहीं राम नाम नहीं राम नाम नहीं वो मुख कछु न किया वो मुख कछु कमल मुख राम भजन हो दिया कमल मुख राम भजन हो दिया कहते कबीरा सुनो भैया साधो
जय जय राम जय जय राम।
మంది రామనామాన్ని చేసి 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 బాగా ఊరిపోయి ఇప్పటికీ స్వర్ణాక్షరాలతో వారందరూ ప్రకాశిస్తున్నారు. రామదాసు వారు, త్యాగరాజ స్వామి వారు, ఒకళ్ళు ఏంటండి ఎంతమంది రామనామంతో, కబీర్దాస్ వారు, కబీర్దాస్ యొక్క కొడుకు కమాలదాస్ వారు, ఎంతమంది మహాత్ములు, తులసిదాసు, ఒక్కరా ఇద్దరా రామనామం అంత గొప్పది. స్వామివారు వ్యాహ్యాలకు వచ్చారు విశాఖపట్నంలో, వచ్చి ఆ పైన మేడ మీద ఆనందమే వాళ్ళ మేడ మీద వారు ఏది తిరుగుకోవారు, వాకింగ్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా అందరికి తెలుసు కదా, వాకింగ్ చేస్తూ ఎప్పుడు ఏదో ఒక భగవతత్వాన్ని చెప్తుండేవారు, లేకపోతే మన చేత అనిపిస్తూ ఉండేవారు. ఈ పాట అందుకోవడం జరిగింది. అక్కడ మా గురు సోదరులు ప్రసాదరావు గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే కమల ముఖ రామ భజన, కమల ముఖ రామ భజన అంటే ఎవరు, రాముడు ఎవరు, కమల ముఖం కలిగినటువంటి వాడు. వెంటనే ప్రసాదరావు గారిని అన్నారు గురుదేవులు, ఏమయ్యా దీనికి అర్థం చెప్పవయ్యా అన్నారు. కమల ముఖం కలిగిన రామచంద్ర ప్రభు అండి, కమల ముఖం కలిగినటువంటి రాముని భజన అండి కబీర్దాసు చేస్తున్నారండి, అది అందులో చెప్పబడింది. నీకు అంతవరకే అందిందా? లేదు లేదు, ఇంకా ఉంటుంది, ఆలోచించు అన్నారు. అంటే ఆలోచిస్తున్నాడు, ఇంకా ఆలోచిస్తున్నాడు, ఇంకా ఆలోచిస్తున్నాడు. అంటే కమల ముఖం అంటే పద్మం వికసించేసరికి ఎలాగైతే తుమ్మీద దానిలో మకరందాన్ని పోవటానికి వాడుతుందో, అక్కడ కూడా రామచంద్ర ప్రభు అనేటువంటి రామచంద్రుని యొక్క ముఖారవిందమైంది. ఆ భగవన్ నామం చేసేటువంటి కబీర్దాస్ లాంటి వాటి భక్తులందరూ కూడా ఏది ఈ తుమ్మిదలాగా వెళ్ళి అందులో పానం చేస్తూ మైమర్చిపోయి మర్తెక్కిపోయారయ్యా అది చెప్పబడుతుంది. అందులో స్వామివారు చెప్పారు, ఇప్పుడు మన మనసు ఏమవ్వాలి, తుమ్మిది అవ్వాలి. తుమ్మిదైతే అక్కడ రామ భజన అనేటువంటి దాన్ని మనం పొందగలుగుతాం. లేకపోతే అదిగో అందులో చెప్పారు కదా, 84 లక్షల జీవరాశులలోను లక్ష చౌరాశి పేరే పిరికరు సుందర నరతన పాయ. 84 లక్షల జీవరాశుల్లో కూడా మనకు వచ్చినటువంటి నరజన్మ ఎంత గొప్పది అంటే సుందరమైనటువంటి నరజన్మ వచ్చింది మనకి. ఆ సుందరం అనడానికి కూడా ఆత్మ వస్తువు దరి చేర్చేటువంటిది సుందరం. చూడండి, సుందరాకాండ చెప్తుంటే శాస్త్రిగా చెప్తారే, రాముడు సుందరుడు, సీతమ్మ వారు సుందరి, రామాయణం అతి సుందరం, అందులోనూ చెప్పుకునేటువంటి సుందరాకాండ మహత్తర సుందరమైనటువంటిది. సుందరం కాకపోతే ఏమవుతుంది, అత్యంత సుందరంగా ఉంటుంది. అందుకని అక్కడ సుందరమైనటువంటి ముఖ కమలముల ఎందు ఆ తుమ్మిది ఎలా వాలిందో అలాగంటే 84 లక్షల జీవరాశుల్లో సుందరమైన దేహం నాకు వచ్చింది, నేను చాలా అందంగా ఉన్నాను అని ఒక జడమైన అద్దాన్ని ఆశ్రయించి నువ్వేం చేసుకుంటున్నావు, నీ అందాన్ని జమగడుతున్నావు. అద్దం చూసుకొని మొహం చూసుకొని నేను బాగున్నాను అంటే ఇది జడము, నువ్వు ఇంత చైతన్యం కలిగిన వాడివి కూడా వెళ్ళి అక్కడ జడమైన అద్దంలో చూసుకుంటావు. ఒక కాలు ఆగి ఉంటే చాలు, ఆ అద్దం ఎంత మోహాన్ని కలిగిస్తుందంటే, ఇది ఒక కాలు ఆగి ఉంటే వచ్చేవాడు ఆ అద్దంలో ఒకసారి ఇలా చూసుకొందే రాదు, అద్దానికి ఉన్నటువంటి రిఫ్లెక్షన్. అందుకు సుందర నరి తన పాయం కమల ముఖ రామ భజన పోతే నువ్వు పోగొట్టుకుంటున్నావు, నువ్వు త్వరపడు. తింటున్నావు, తాగుతున్నావు, నిద్రపోతున్నావు, మళ్ళా ఇదే సర్కిల్, ఇందుకోసం చాలా మళ్ళా ఇదే గనక నీ జీవితం అయితే మళ్ళా నాహక జన్మము గవాయి. ఈ జన్మంతా గడిచిపోతుంది ఇలాగా తిని తాగి నిద్ర భయమైతున్నాని, ఆహార నిద్ర భయమైతున్నాని, ఈ విధంగా మనం ఆహార నిద్ర భయాలు ఇతన్ని తొక్కుడి. అందుకని ఈ జన్మ వెళ్ళిపోతుంది. నాహత జన్మ గవాయు కమలముక రామ భజన కోదయ. అందుకని కబీర్ కహతే హాయ్ చెప్తున్నాడు కబీర్, ఆయా వైశాఖయ తొందరపడండి. కహతే కబీర సునో భయా సాధు, ఎవరిని వాళ్ళమే చూసుకోవాలి. మన సాధు హృదయమైనా కాదా? మన గురుదేవులు చెప్తుండేవారు, పైనవి కాషాయం ధరిస్తే చాలదు, మనస్సు కాషాయం అవ్వాలి. త్యాగగుణానికి మనస్సు రూపొందాలి. అతనే నిజమైనటువంటి సన్యాసి. కాబట్టి నువ్వు ఏం చేయాలి? కబీర్ కహతే హై, ఏమని జన్మ వస్తోంది పోతోంది, వస్తోంది పోతోంది, ఎన్ని జన్మలు ఎత్తి ఎత్తి జన్మకు వచ్చాము, ఇది మళ్ళా ఇంకో జన్మకి రావడానికి ప్రపంచ వాసనలో పడి కొట్టుకో. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. భగవంతుని ఆశ్రయించి చెడిన వారు ఎవ్వరూ లేరు. భగవంతునికి ఇష్టమైన పని చెయ్యి. నువ్వు భగవన్నామం చేస్తున్నాను అని నువ్వు కామక్రోధాదుల్లో పడ్డావు అనుకో, ఇక్కడి నుంచే నామం వస్తుంది, కానీ ఇక్కడి నుంచి రావడం. ఇంకా రాముని లక్షణాలు కలిగి ఉంటే అప్పుడు రామచంద్రుడు నీలో ప్రకాశిస్తూ ఉంటాడు. అలా ఇలా ఎన్ని రీతులుగానో గురుదేవులు మనకి బోధ చేస్తూ. మరి రామరాజు గారు వారు నిజంగా, ఎందుకంటే ప్రతి విషయానికి ఆయన పెద్దరికంగా వచ్చి ముందు కూర్చునేవారు. నాకు తలుస్తుంది ఈ మధ్య, మరి మన పెద్దవాళ్ళందరూ ఎలా బాబుజీ దగ్గరికి వెళ్ళిపోయారో, ఎంత కోల్పోయామో మనం. వాళ్ళందరూ ఉన్నన్నాళ్ళు నాకు ఇంతలాగా అనిపించలా. మీరున్నమ్మా, మేము వెళ్ళి చేసేస్తాం సత్సంగాలు అని మా విజయేశ్వరానంద వారేంటి, పరాశర ప్రసాద్ వారేంటి, పర్వాలేదమ్మా మీరుండండి, తారక పరబ్రహ్మ ప్రసాద్ వారేంటి, అందరూ కూడా అసలు అంత పెద్ద ఆవిడ లలితానంద సరస్వతి అమ్మ అంటుండేది. ఏమనంటే అమ్మా నేనున్నన్నాళ్ళు నువ్వు ఇప్పుడే తిరిగి వచ్చాయి, ఎక్కడికెక్కడికి వెళ్ళాలో ప్రచారం ఎక్కడ చెయ్యాలో వెళ్ళి అంతలా ప్రచారం చేసిరా, ఇక్కడంతా నేనున్నాను కదా, నేను చూసుకుంటూ ఉంటాను అని ఆ అమ్మ అన్నదండి. ఏమైపోయారు? మనం మాత్రం శాశ్వతమా? ఏదో రోజు మనకు కూడా ఉంది, పోయే రోజు. కానీ ఇది జారిపోయే ముందు మనము తానెవరు తాను గుర్తించాలి. చాలా వాల్యుబుల్ అండి మన ఈ జన్మ అనేటువంటిది. చాలా ఎవరు ఇంతవరకు దాన్ని ఆస్తులు పాస్తులు లెక్క కడతారు, కానీ ప్రపంచంలో మన జన్మకి ఎంత పుణ్యం చేసుకుంటే వచ్చింది అనేది ఇంతవరకు ఎవరు దాన్ని జమ కట్టిన వాళ్ళు లేరు, లెక్క కట్టిన వాళ్ళు లేరు ఎవరిది వాళ్ళకే. ఎందుకంటే పరమాత్మకి భిన్నం కానటువంటిది జీవితం అంటే. పరమాత్మయే అన్నిటిలో ప్రకాశిస్తున్నాడు. అందుకనే భాగవతంలో కూడా ఏం చెప్పారు, ఆత్మ వెళ్ళిన దేహం అగ్నిహోత్రుని పాలు. ఆత్మ వెళ్ళిన దేహము అగ్నిహోత్రుని పాలు, కఠిన శల్యముల గంగపాలు. ఆ తర్వాత అందులో మిగిలినటువంటి శల్యములు తీసుకువెళ్ళి అస్థికులు ఏం చేస్తున్నారు, గంగా గోదావరి కృష్ణ ఎవరికి ఎంత ఓపిక ఉంటే అంత ఓపికగా అవి అందులో కలుపుతున్నారు. వీడు బ్రతుకున్నప్పుడు ఎంత సహాయపడుతున్నాడు, ఎంతవరకు సేవ మనం చేయగలుగుతున్నాము. వృద్ధమల్లికార్జునుడు, వృద్ధమల్లికార్జునుడు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఎవరు వాళ్ళు, శ్రీశైలం వెళ్తే తెలుస్తుంది అక్కడ ఉంటాడు వృద్ధమల్లికార్జునుడు అని. ఇప్పుడు ఆయన దగ్గరికే అందరూ వెళ్తున్నారు, లోపల మల్లికార్జున స్వామి దగ్గరికి అందరినీ వెళ్ళనివ్వటంలే. వృద్ధమల్లికార్జునుడు అయితే అందరినీ రండి 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 పాపం, మీరు లోపలికి వెళ్ళలేకపోయారు కదా, మీరు చేసుకోండి అని చక్కగా అభిషేక చేయించుకుంటున్నాడు ఆయన. వృద్ధులలో ఎక్స్పీరియన్స్ ఉంటుందండి, అనుభవం ఉంటుంది ఇక్కడ. అందుకని పెద్దల మాట సత్యం నమ్ముట అన్నారు, మనకి పెద్దలు కావాలి. అందుకని ఇది అయిపోయిన తర్వాత ఇంకా చేసేదే ఉంది, కఠిన శల్యముల గంగపాలు మీద కప్పిన బట్ట మేటి చాకలి పాలు, ప్రష్టపెట్లామున్న పరుల పాలు, ఇల్లు సొమ్ము మంచములెల్ల ఇతరుల పాలు, కొడుకు వండిన కూడు కాకుల పాలు, పాపములు నరించు జీవుడు యముని పాలు. తన వెంట రాదురా, ఏది తన వెంట రాదురా, ఎరుగు మూఢా ఎరుగు మూఢా. మనిషి బాగానే ఉంటాం, గొంతు రావట్లే చూడండి, గొంతు ఎవరిది? ఈ దేహం తాలూకు సంబంధించినటువంటి. ఇలాగే కపవాత వైద్యములు తప్పగా వారి చేత కంపముతో మంది కష్టపడుతూ నారాయణ అని పిలుచుతును, క్షమతో నారాయణ అని పిలుస్తాను, పిలవలేను, ఎన్ని రకాలు చెప్పాను. అందుకని ఆత్మ వెళ్లిన దేహం అగ్నిహోత్రుని పాలు, కఠిన శల్యములెల్ల గంగ పాలు, మీద కప్పిన బట్ట మేటి చాకలి పాలు, కొడుకు వండిన కూడు కాకుల పాలు, భ్రష్ట పెడ్లా ఉన్న పరుల పాలు. ఈ కొడుకు వండినప్పుడు కాకుల పాలు అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. కాకులు వచ్చి తింటాయనుకోండి, మీ తాతగారు కాకి రూపంలో వచ్చి తింటున్నారు, కాకి రూపంలో వచ్చి తింటున్నారు అంటే తాత తాత రూపంలో ఉన్నప్పుడు మనం పెట్టినా పెట్టకపోయినా వెళ్ళిపోయిన తర్వాత పెట్టి ఆ ముద్ద పెట్టి ఆ ముద్ద కాకొచ్చి ఏమండి, బ్రతుకున్నప్పుడు శుభ్రంగా ఆకారంలో మా తాత అని దగ్గర కూర్చున్నామే, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడే, మనకేం కావాలంటే ఎంత దూరమైనా వెళ్ళి తీసుకొచ్చిన రోజులు ఉన్నాయే. అప్పుడు పెట్టకుండా ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ముద్ద పెట్టి కాకొచ్చి తింటూ ఉంటే అది కాకొచ్చి ఆఖరి కాకిరు కొడుకు వండిన కూడు కాకుల పాలు, భ్రష్ట పెండ్లా ఉన్నా భ్రష్ట భర్త ఉన్నా అంతే పరుల పాలు, ఇల్లు సొమ్ము మంచములెల్లా ఇతరుల పాలు, పాపము సంహరించు జీవుడు ఎముని పాలు. ఇప్పుడు మనం చేస్తున్నది ఏం చేస్తున్నాం? పుణ్యం చేస్తున్నాం కదా, ఇదంత పుణ్యకార్యమే. సత్సంగం ఎప్పుడు పుణ్యమే, మనం తలుచుకునేటువంటి భగవన్ నామస్మరణ ఎప్పుడు పుణ్యాన్ని ఇస్తుంది. అందుకని భగవంతుడి యొక్క సన్నిధానానికి ఆయన పాపం ఆయన పాట పాడినప్పుడు పాట కాళికమ్మ కూడా ఎప్పుడు పాట పాడినట్టు నాకు తెలియదు, తెలుసా? మీ ఆయన పాడేవాడా? అందించేవాడా? పాడని వాళ్ళు బాగా అందిస్తారు కదా, పాడేవాళ్ళు మర్చిపోతారు. అందుకని ఎలా పాడుతున్నదో మళ్ళా అది సరిగ్గా పాడుతుందో లేదో అక్కడ ఉండి విని కూడా పడుతున్నాయి, ఇంటికెళ్ళగానే పడుతున్నాయి, ఏంటి కాదు ఆ పాట ఏంటి అని ఇంటికెళ్ళగానే పడుతుండే. అందుకని అయితే నవ్వుతూ పలకరించాడా, అందరు పక్కపక్కలు నవ్వుకుంటుండేవాళ్ళు. ఆ ముఖమే కనుక నవ్వుగా లేదనుకోండి ఎవరు ఇంకా ఆయన వంక కూడా చూసేవాడు, ఇంకో దారిలో పోతుండేవారు, అంత ఉండేది అవి రెండు బాగా. కానీ సేవ అనేది గురుదేవుల అనుగ్రహంతో నిజంగా వచ్చి వారు విశ్రాంతి తీసుకోకుండా ఆ వయసులో కూడా ఎవరికి ఏది కావాలన్నా ఆశ్రమానికి సంబంధించినటువంటి, ఎందుకంటే ట్రస్టీ మన ట్రస్టీల్లో ఒక ఆయన మనందరికీ కూడా సేవలు ఎంతో బాగా అందించారు. మరి అందులో అందరూ కూడా నారాయణరావు గారు అందరూ ఒకరికొకళ్ళు బాగా కూడబడుకునేవాళ్ళు ఒకరికొకరు. అందుకని అందరూ ఎంత బాగా ఇప్పుడు అందరూ ఏంటో పిల్లగాలం దొరికామా మనము అని, వయసులు మనకి బాగానే వచ్చాయి, పెద్దవాళ్ళు అయ్యాం, కానీ మనం పెద్దవాళ్ళు అయ్యామని అనుకోవట్లా, అయ్యో చిన్న పిల్లలు మమ్మల్ని అందరినీ వదిలేసి పెద్దవాళ్ళందరూ బాబాజీ దగ్గరికి వెళ్ళిపోయారు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అందుకని అట్లాగా ఎంత ధన్యజీవి అంటే ఆయన గురించి చెప్పుకోవటానికి స్వామివారండి ఇక్కడ ఉండి కూడా వారు పొలాల్లో తిరుగుతుండేవారు, కారు తోలేవాడు కానీ సైకిల్ తొక్కడం రాదుట, ఇది నవ్వు మాకు కదూ, కారు తొక్కేవాడు బ్రహ్మాండమైన సారథ్యం కారు, కానీ సైకిల్ తొక్కడం రాదుట, సైకిల్ తొక్కడం రాదు. అలాగా ఆయన అలా అలా ఎన్ని మైళ్ళైనా నడుస్తూ వెళ్ళిపోతుండేవారు, అలా వెళ్ళిపోయి పొలాల గట్టుల్లోనూ అక్కడ పొలాలు చూసుకోవటంలోనూ ఆయన అక్కడ నిలబడి పని చేయించుకోవటంలోనూ ఆయన బాగా దిట్ట. అలాగే ఒకసారి ఎక్కడో ఏదో నూతి దగ్గర కూడా ఏదో లోపలికి వెళ్ళిపోతుంటే పట్టుకోపోతే ఆ రోజు బాబుని ఇక్కడి నుంచి అభయహస్తాన్ని ఇచ్చారు, వెంటనే ఆయన కనిపించగానే, రాము అలాంటి పని చేస్తారయ్యా ఎవరైనా, ఆ తాడు పట్టుకుని వదులుకుంటారా, ఆ తాడు గబగబా లోపలికి ఆ బరువు లాగుతున్నప్పుడు నువ్వెంతయ్యా, నీ బలమెంత, ఏదో భగవంతుడు రక్షించబట్టని స్వామంత స్వామి అంటే, అమ్మో ఆ రోజు నాకు రక్షణ జరిగింది అనుకున్నాను, బాబుజీ మహారాజు రక్షించారు అని. ఇలాంటివి ఎన్నెన్నో జరిగాయి వారి జీవితాలు. అందుకనే గురుదేవుల సమయంలో ఉన్నామంటే అప్పుడు దొరకలేదు కానీ, అలాగే మరి గురుదేవులు అవ్యక్తాన్ని అవ్యక్త స్వరూపులైన తర్వాత చక్కగా వచ్చి ఇక్కడే ఉంటూ ఇక్కడ కార్యక్రమాలన్నింటిలో కూడా చాలా పాల్గొంటూ మరి గురు సాన్నిధ్యాన్ని గురు సాయుధ్యముక్తిని పొందినటువంటి సందర్భం అప్పుడే ప్రథమ వార్షిక ఆరాధనలో మనం గడుపుతున్నాం. అంటే ఒక సంవత్సరం అయింది అప్పుడే కాలం తీసుకెళ్ళిపోతుంది కాబట్టి వారిని మనం స్మరించుకుంటూ అను చెప్తావా చెప్తావా బలముందా కూర్చునే చెప్పులే అసలు నువ్వు కిందెందుకు కూర్చును? నువ్వు అలాంటి పనులు చేయకూడదు. ఈయన మాకు వాళ్ళ తాతగారు సమయంలో తోకరాజు ఈయన తోకరాజు వేసేవాడు. మేమంతా ఏమో చచ్చేట భజన చేస్తూ ఉంటే చుట్టూ, ఈయన మాత్రం ఇట్టి ఇట్టిట్ట అంటుండేవాడు చక్కగా తోక పెట్టు జాగ్రత్త. ఈ పిల్లవాడిని కూడా బాబుజీ మహారాజు పెద్ద చాలా ఒక గన్నల నుంచి మళ్ళా తిరిగి మన ఇంకో జన్మనిచ్చినట్టే గురుదేవులు ప్రసాదించారు. అది మన అదృష్టం. మనందరం మళ్ళీ ఇలా చూడగలుగుతున్నాం. కూర్చో నాన్న, కూర్చో అయ్యా, కూర్చో అలా కూర్చో, నువ్వు బాగుండాలి బాబు, కూర్చో.
బానే ఉన్నానమ్మా. బానే ఉన్నానమ్మా.
బానే ఉన్నావా?
శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, మహాభక్తాయ నమః, పితృసమాలు రామ్మోహన్ గారికి నమస్కారం. ఎక్కడ మొదలు పెట్టాలి, ఏమి చెప్పాలి, ఎవరి గురించి చెప్పాలి? గురువుగారి గురించా, అమ్మ గురించా, శిష్యుడి గురించా, మా తండ్రి గురించా, మా పిల్లతండ్రి గురించా, మా తాతగారి గురించా? ఎక్కడ మొదలెట్టినా దానికి అంత ఉండదు నా యొక్క నాలెడ్జ్ ప్రకారం. కానీ సాంప్రదాయం ప్రకారం మా పెన్ తండ్రి గారు గురు సాహిత్యం పొంది ఒక సంవత్సరం అయింది. 80 సంవత్సరాలంటే అందరూ ఏమంటారంటే, జనరల్గా నేను కూడా పర్వాలేదు మంచి వయసులో కాలం చేశారని. ఎనభై సంవత్సరాలైనా ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుండాలి. అమ్మ కూడా అన్నారు మా గురించి, మన గురించి, వారి గురించి ఎంత చెప్పినా చెప్పకూడదు మన గురించి అని బయటకు అనేవారు. గురువుగారికి వారికి ఉన్న, బాబుజీకి వారికి ఉన్న బంధం గురించి చెప్పనిచ్చేవారు కాదు. వారు అనుభవిస్తుంటే మేము తెలుసుకుని కొన్ని పక్కన ఉన్న వాళ్ళు చెప్పితే కొన్ని తెలిసాము తప్ప, అరే నాకు ఇలా మేలు జరిగింది, మనకి ఇలా మేలు జరిగింది అని ఎప్పుడు చెప్పలేదు. ఒక్కటి మటుకు ఇంత బాధలు కూడా చెప్తారు మా తల్లిగారికి. కార్తీక మాసంలో ఫైర్ యాక్సిడెంట్ అయింది కార్తీక దీపం. బాబుజీ మహారాజు గారు అప్పుడు రాము అని చెప్పి బయలుదేరి కారులో స్వామివారు ఆరాధన చేసి పసుపు కుంకుమంతో చీర అమ్మ మా మదర్కి ఒళ్ళంతా బరన్స్ అయిపోయినాయి. ఆ బట్ట కప్పి తిరిగి వస్తా కృష్ణానది ఓడిన పక్కకెళ్ళి వారు అనుభవించారంట అమ్మ బాధనే మా అమ్మ బాధనే. అది ఒకటి మటుకు మాకు చెప్పారు, మా అమ్మ బతికారు. అందరూ అనుకున్నట్టుగా, అమ్మ చెప్పినట్టుగా మేము కూడా వారి గురించి ఎక్కువ మాట్లాడలేను, మాట్లాడలేము. కుటుంబం కూడా తండ్రులు ఎంతోమంది ఉన్నా, తాతలు ఎంతోమంది ఉన్నా, ఆయన మా కుటుంబానికి పితండ్రి కాదు, మామయ్య కాదు, భర్త కాదు, అత్త కాదు, తమ్ముడు కాదు. మన్నించండి.
జై గురుదేవ్. ఇంటికి ఆ ఇంట్లో చిన్న కొడుకు అయిపోయిన చిన్న కొడుకు రామరాజు గారు అయినప్పటికీ కూడా ఇంటిల్లిపాదిని ఎప్పటికప్పుడు ఎవరి విషయంలో ఎవరికి ఏది కావాలో, తండ్రి గారికి ఏది కావాలో, తల్లి గారికి ఏది కావాలో, అన్నగారికి ఏది కావాలో, అంటే వారిది ఉమ్మడి కుటుంబం, వదిలి గారికి ఏది కావాలో, మళ్ళా తోబుట్టువులకి ఎప్పుడెప్పుడు ఏది అవసరమో ఎక్కడికక్కడ ఒక అంటే అందరికన్నా చిన్నవాడే కానీ అన్ని తనే చూసుకుంటూ ఎక్కడికక్కడ ఆఖరికి మేనల్లుళ్ళు కూడా ఒక అంటే వాళ్ళు కూడా ఎంత తలుచుకున్నా ఎంత అనుకున్నా కూడా నాన్న హరిబాబు అన్నట్టుగా చెప్పడం కష్టం. అంత అందరికీ కూడా తలమానికైపోయి అలాంటి అంతమందిలో ఏ ఒక్క పనికి కూడా ఆయనకి తెలియకుండా జరిగేది కాదు, వారే చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. ఎంతో అవసరమైతే తప్ప చెప్పేవారుగా అంత పెద్దవాడిలాగా. ఎందుకంటే తండ్రి గారికి ఈయన ఎప్పుడూ లాస్ట్లో పుట్టినటువంటి కొడుకు, ఆ పైన ఉన్నారు ఇంకా, దాని తర్వాత ఒకదానమే చిన్నదాని ద్వరాలు ఉంది కదా, ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు కొడుకులు. ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అన్నదమ్ములు. అసలు మామూలుగా వాళ్ళ అన్నదమ్ములు అయితే ఒకసారి తిరుపతి వెళ్ళాం, ఈ పిల్లలు లేరు అప్పుడు. కానీ అక్కడ ఆనంద్ అన్నయ్య, రంగడన్నయ్య, చాలామంది భక్తులు ఉన్నారు అక్కడ. వీళ్ళిద్దరూ కూర్చుని ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటుంటే పొట్ట చెక్కలేటి నవ్విచ్చారండి ఇద్దరు కూడా. అలా నవ్విస్తూ కవిస్తూ ఉండేవారు మార్కండేయ రాజు గారు కానీ, రామరాజు గారు కానీ. వాస్తవానికి నాకు పూర్వాశ్రమంలో వాళ్ళిద్దరూ అక్కలకి భర్తలే, వీళ్ళు అక్కలవుతారు నాకు. అయినా కూడా చిన్నప్పుడు కూడా నన్ను ఎత్తుకుని మోసినటువంటి వాళ్ళే అందరూ కూడా. కానీ గురుదేవుల అనుగ్రహంతో మరి వారు వచ్చి ఇక్కడ ఉండడం, ప్రతి విషయం కూడా మనకి అంతేకాకుండా మన చాలా రకాలుగా మన ట్రస్ట్కి ఎప్పుడు ఏది కావాలన్నా కూడా చేసే సేవ కూడా తెలియకుండా చేయటమే తప్ప పేరు రావాలి, పేరు పెట్టాలి అనేది అసలు వారిలో నాకు కనిపించలేదు ఇక్కడ. అలాగే మనకు అసలు గుండువల ఆశ్రమానికి కూడా 8 ఎకరాలు చిల్లర మనకి ఇప్పుడు ఇచ్చారు. అక్కడ ఆశ్రమం అన్నదానం చేస్తుందంటే కూడా అక్కడ అక్కడ సద్వినియోగపడుతుంది అక్కడ. అలాగా అన్ని సేవలు ఒకటి కాదండి, అన్ని చోట్ల కూడా అట్లాగా వస్తూ తలమానికగా ఉన్నటువంటి మహానుభావులు. అందుకని ఎక్కడికి వెళ్ళారు వారు అంటే ఎక్కడ లేరు అన్నట్టుగా. అది ఇటువంటి మహాత్ములందరూ కూడా, పెద్దలందరూ కూడా ఒక గురు శిక్షణలో వచ్చేటువంటి వాళ్ళు, గురువుదేవుల్ని ఆశ్రయించి ఉపదేశం తీసుకున్న తర్వాత గురుదేవులు అడ్డుపెట్ల అక్కడ తేజస్ ఏమిటి కాదు, అక్కడ మహావాక్య బోధ కూడా జరుగుతుండేది అందరికీ. అంటే మహావాక్య బోధ అంటే ఎలా అంటే అన్నిటిలో ఉన్న పరమాత్మని ఏదై ఉన్నదో అదే తాను కూడా అనేటువంటి విషయాన్ని మనం అనుభవించాలి. ఇతరుల యందు వేరు భావన లేకుండా అటువంటి భగవద్భావనతో ధరించినటువంటి మహానుభావులండి మరి మా గురు సోదరులు. ఎందుకంటే పూర్వాశ్రమం అయితే అక్కలకి భర్తలు గాని, ఇప్పటి ఆశ్రమ ధర్మ ప్రకారం నా గురు సోదరులు వాళ్ళందరూ కూడా. అందుకని వారికి మరి గురుదేవులు వారు లైంప చేసుకున్నారు, వారికి ఆత్మశాంతి, ఉన్నటువంటి వాళ్ళకి కూడా మనశ్శాంతి. సర్వదా గురుపాదములు రక్షిస్తూ ఉండుగాక. మనందరం కూడా ఈరోజు మనకి ఆరాధన పూజ అంటాం. అంటే ఆరాధన పూజ అంటే ఏదో ఒక్క చోట పూజ చేస్తున్నట్టుగా, ఆ ఒక్క చోటే చెయ్యగలం మనం. మన జీవితంలో అంత పరమాత్మ అంటే ఏం చేయగలుగుతాం? అందుకని ఒక్క చోట ఒక ఆ పాదాలని మనకి ప్రసాదించారు. ఆ పాదాల దగ్గర పూజ చేస్తూ అనుభూతి మాత్రం అనంతంగా ఎలా ఉంది నా గురుతత్వం అంటే అనంతంగా ఉంది, ఎక్కడ లేదు అనిపిస్తుంది నాకు. అసలు ఆకాశానికి కూడా శక్తిని ఇచ్చేది ఆ గురుదేవులే. గురుగీత చెప్తోంది అక్కడ పంచమహాభూతములు కూడా రావడానికి కారణము ఆ గురుదేవులే. పరమేశ్వరి ఎవరు? జగదీశ్వరి అనేటువంటి పార్వతీదేవికి గురుమూర్తి అయినటువంటి పరమేశ్వరుడు స్వయంగా చెప్పాడండి, ఉన్నది అనేటువంటి ఉనికికి కారణం గురుదేవులే. అది రూపనామాలు లేవు మన కోసం. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన, ఉపాసకుల యొక్క కార్యాన్ని ముందుకు నడిపించడం కోసము బ్రహ్మయే రూపాన్ని కల్పించుకుని వస్తే అది గురుదేవుడు, గురు పరబ్రహ్మ. కాబట్టి అటువంటి గురుదేవుల అండదండల్లో మనందరం ప్రకాశిస్తున్నాం. గురుదేవుల అనుగ్రహం నిజంగా, ఎందుకంటే నిన్న రాత్రి వరకు నాకు అక్కడ ప్రవచనాలు అయ్యాయి. కాళహస్తి మహాక్షేత్రంలో వారం రోజులు సప్తాహం జరిగింది. అక్కడ కార్యక్రమాలు చూసుకుంటూ రాకపోనా లేదా, అది రాత్రి బయలుదేరాలా? ఆ స్వామీజీ తెల్లవారుజామున వెళ్ళండి అమ్మ అర్ధరాత్రి కూడా ఎందుకంటారు. ఇప్పుడు ప్రొద్దున బయలుదేరితే నేను మళ్ళీ ఏ 11 వచ్చాననుకోండి, గమ్ముకున్న ఏదైనా కారణాంతరాల వలన నాకు ఈ అవకాశం ఉన్నదే. అందుకని వెంటనే మళ్ళా అక్కడ మళ్ళీ 9 బయలుదేరాం. గురుదేవుల అనుగ్రహం మళ్ళా 2 ఇక్కడ చేర్చేశారు పిల్లలు భావతపూర్వం 2. గురుదేవుల అనుగ్రహం కాకపోతే ఎలా రాగలుగుతామండి? నడిపించేది నడిచేది అన్నీ వారే, చెప్పేది కూడా వారే. గురుతత్వం అంత ఆనందంగా గురుతత్వాన్ని గురించి మనం చెప్పుకోవడం జరిగింది. గురుదేవుల యొక్క వైభవం అనేటువంటిది, గురుదేవుల యొక్క అనంతమైన కరుణ, అటువంటి గురుదేవులు సమర్థులైనటువంటి గురుదేవుల యొక్క మరి ఆశీస్సులు మనపై వర్షించాలని, అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధనా సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను నిరంతర భగవన్నామామృత స్వాగతి ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథుడు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. హరి ఓం. ఇంతవరకు ఏ గురుదేవుని గురించి అయితే, సర్వాంతర్యామైనటువంటి ఏ భగవంతుని గురించి అయితే మనం చెప్పుకున్నామో, అందరం కూడా చక్కగా నిటారుగా కూర్చొని మన అంతఃకరణలో ఎవరు ఏ భగవంతుని ఆశ్రయించారో ఆ భగవంతుని, ఎవరి గురుదేవుని ఆశ్రయించారో ఆ గురుదేవుని మనసును అంతర్ముఖం చేసి హృదయంలో ప్రకాశించేటువంటి భగవంతుని మనం ధ్యానం చేసుకుందాం. గట్టిగా 3 నాభి నుంచి దీర్ఘంగా 3 ప్రాణవాన్ని పూరించుకుందాం. ఓ